మారుతూనే ఉంటుంది, కానీ మనస్సు నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ఒక చోట, తను ఒక చోట ఉంటే దానికి విలువ లేకుండా ఉన్నవాని గతి దేనికి పోదని ఉన్నదిగా పాటలో. తను ఒక చోట, మనసు ఒక చోట ఉన్న మానవుని జన్మమే వృధరా. తను ఒక చోట, మనసు ఒక చోట ఉంటే ఏమవుతుంది, మానవుని జన్మ వృధా అయిపోతుంది. అందుకని ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, మన ఇలదైవమే కులదైవమే, అమ్మో మనకి ఆ దేవుడి కంటే గొప్ప దేవుడు లేడు. కానీ దేవుడు ఎక్కడ ఉంటే బాగుంటుంది, అది ఎక్కడ ఎక్కడుంటే బాగుంటుందండి, ఎక్కడుంటే బాగుంటుందండి అంటే మనం అనుకుంటే వచ్చారండి ఇందులోకి, మనం అనుకుంటే రాలా. ఆయన స్వయం ప్రతిష్ఠ అన్నమాట, స్వయంభూ. తత్మ ప్రతిష్ఠలన్నీ కొన్ని దేవతలు ప్రతిష్ఠ చేయొచ్చు, కొంతమంది మహర్షులు ప్రతిష్ఠలు చేయొచ్చు, చాలా రకరకాలు ఉన్నాయి. ప్రతిష్ఠలు చేశారని చెబుతూ కొన్ని స్వయంభూ అండి, ఇప్పుడు అక్కడ ఎవరు ప్రతిష్ఠ చేశారో తెలియలేదు. అందులో కూడా ఏ అడవిలోనో పాపం ఏ కాళహస్తీశ్వరులాగానో, ఇప్పుడంటే గుళ్ళ మీద గుళ్ళు, గుళ్ళ మీద గుళ్ళు, బోలందు గుడి పెద్ద గుడి, పెద్ద గుడి తిరగడానికి ఓపిక లేనటువంటి వాళ్ళకి షార్ట్ కట్ లో దర్శనం చేసి రావాల్సిందే. అన్ని చూశారంటే ఆయనకి ఏమాత్రం ఓపిక తక్కువ ఉన్నా ప్రసాదం మీద ఉంటుంది తప్ప దేవుడి దర్శనం మీద ఉండదు. అందుకని అలా కాకుండా పెద్ద పెద్ద ఆలయాలు కట్టేశారు. కానీ మరి ఎట్లా వచ్చారంటే గాలికి ఎండకి అన్నిటికీ తడిచి పంచమహాభూతాలు చోటు చేసుకునండి, చేసుకుని ఉండి కూడా ఎక్కడైతే దేవుడు కనిపిస్తూ ఉంటాడో అది ఏమంటాం మనం, స్వయంభూ అండి. ఎవడో ప్రతిష్ఠ చేయలే, మా తాత చేయలేదు, ముత్తాత చేయలేదు, ఇంకో ఎవడో పేరు కలిగినటువంటి వారు చేయలేదు, మహర్షులు చేయలేదు, దేవతలు చేయలేదు, స్వయంభూ అండి. ఆయనంతటా ఆయనే నిజంగా స్వయంభూ అయినటువంటి దేవతామూర్తుల దగ్గర కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. స్వయంభూ అయినటువంటి దేవతామూర్తులు కూడా ఏదో ఒక చరిత్రను పురస్కరించుకునే పూర్వమొక్కనాడు వారంతటా వారు వెలుస్తున్నారు. వారు రావడానికి కారణం ఏంటండి అంటే మనం అంటే మనం అంత గొప్పవాళ్ళమో కాదో తెలియదు, కానీ మనలాంటి ఒక భక్తుడు అక్కడ తపస్సు చేసి ఆవేదన చెంది భగవంతుడి కోసం ప్రార్థన చేయగా చేయగా ఆ భగవంతుడు ఏం చేశాడండి, వరమిచ్చాడు, వరమిచ్చాడు, కోరికను మన్నించాడు. మరి రామదాసు దగ్గర భద్రాచలమే ఉన్నది అక్కడ, మరి ఎవరున్నారు అక్కడ భద్రాచలంలో, భద్రుడు. భద్రుడు తపస్సు చేశాడు, తపస్సు చేస్తే మరి ఎవరు దర్శనం ఇచ్చాడు, అర్చమూర్తి దర్శనం ఇచ్చాడు. ఎవరినైతే అర్చించాడో, ఎవరినైతే ప్రార్థించాడో, ఎవరి కోసమైతే తపస్సు చేశాడో ఆ దేవతామూర్తి అక్కడ వెలిశాడు. వెలిసిన తర్వాత ఏమైపోయింది, స్వామివారికి గుడి కడితే స్వామివారి పక్కన భక్తుడికి ఒక చిన్న మందిరం అన్నా కట్టకపోతే అసలు ఆ యాత్రాస్థలానికి మనలాంటి భక్తులకి నమ్మకమే కలగదు. అలాగే భగవంతుడి రాకకి స్వయంభూ అయినటువంటి దేవుడికి కారణం ఎవరంటే తనువే, తానే. ఈ తనువు కూడా మనంతరం మనం తెచ్చుకున్నది కాదు, అంటే వాటికి ఇందులో బియ్యపుగింజ అంటే వాటి బీజం, బీజం దేని నుంచి వచ్చిందంటే మళ్ళా ఇంకొక చెట్టు నుంచి వచ్చింది, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం నుంచి వచ్చింది, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళా చెట్టు నుంచి వచ్చింది. ఇప్పుడు ఇదంతా సర్కిల్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, భగవంతుడి నుంచి వచ్చాం. భగవంతుడు ఎందుకు వచ్చాడు అసలు, భగవంతుడు ఎవడైనా మన గురించి వచ్చినటువంటి ఆయన. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఎక్కడున్నాం అందరం కలిసి ఒకే చోట. ఇప్పుడు ఆలయం ఉంది అంటే, బృందావన స్థానం ఉంది అంటే మనందరం సేవించుకుంటున్నాం. మరి మనకి మన చేత సేవించబడుతున్నటువంటి దేవుడు ఎక్కడ ఉంటే మనం ఇక్కడికి రాగలిగాము, ఇందులో ఉండబట్టి. ఎవడైతే ఉన్నాడు ఉన్నది అని అనిపించుకుంటున్నామో వాళ్ళు ఇక్కడ రాగలుగుతున్నాం, లేని వాళ్ళు రాలేదు కదా, దర్శనం అనేటువంటిది జరగదు. అందుకని తర్వాత లేదు లేదని చెప్పుకోవడం అయిపోతుంది. కాబట్టి ఇందులో చైతన్యమై మనందరి మనలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా లోపల ప్రేరేపణ చేస్తూ మన సంపాదకీయం రాశారు ఈ పుస్తకంలో, మన ఈ మాసపత్రికలో ప్రజ్ఞానం బ్రహ్మ. ఎలా రాశారు అంటే గురుదేవులు చెప్పబట్టే, మహావాక్య బోధ జరగబట్టే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ ఎవరిదై ఉన్నది, ఆ బ్రహ్మ ఏది, ప్రజ్ఞ అనేటువంటి ఒకదానికి సంబంధించినటువంటిది, ఉపాధికి లేకపోతే కొన్ని కొన్ని ఉపాధులు చెప్పుకోవడానికి. మరి బ్రహ్మ ఎటువంటిది, బృహతి బ్రహ్మ, సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాల ద్వారా బయట ఉన్న బాహ్య విషయాదుల్ని జ్ఞానేంద్రియాల ద్వారా పొందడానికి, కర్మేంద్రియాల ద్వారా అనుభవించడానికి ఈ అనుభవం అనుభవం మేళవించి ఎవరిదండి ఇదంతా? మనది. మనది అయినటువంటి ఈ అనుభూతి అనేకం కాదు, ఏకమై ఉన్నది. ఈ మనస్సు ఇది చూసింది, ఇది విన్నది, ఇది తిన్నది, ఇది కన్నది అని వేరువేరుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్ప మనస్సు యొక్క ప్రాబల్యం చేత. కానీ మనస్సు అనేటువంటిది కనిపించకుండా అది ఇంకొక శక్తి మీద ఆధారపడి, ఆ శక్తి ప్రేరేపణ చేత, ధియో యోన ప్రచోదయాద్ బుద్ధి అనేటువంటి బుద్ధి ప్రేరేపణ చేత ఈ సకల సృష్టిని అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ మనకి ఈ శరీరం అనేటువంటిది. కానీ శరీరం ఎంత వరకు ఉంటుందంటే శబ్దంలోనే ఉన్నది, శరీరతే ఇది శరీర అని. అంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోయేటువంటిదే తప్ప ఇది మాత్రం శాశ్వతం ఎప్పటికీ ఉండదు. కానీ ఈ మార్పు చెందేటువంటి శరీరం లోపల తాననేటువంటిది ఎవరైతే తానుకి ఎవరైతే ప్రేమించుకుంటున్నామో, ఏదైతే ఉండాలి అనుకుంటున్నామో, ఏదైతే తనకి ఆధారమై ఉన్నది అని అనుకుంటున్నామో, ఏ ప్రాణం గురించి మనం జాగ్రత్త పడుతున్నామో, అది మాత్రం సర్వకాల సర్వావస్థ లేందు చైతన్యం మాత్రం మారకుండానే ఉన్నది. ఇప్పుడు మారకుండా ఉండేటువంటిది దైవత్వం అయితే మారిపోయేటువంటిది జీవత్వం అవుతోంది. దాన్ని ఇంకా మాయలో పెట్టేటువంటిది ఏమవుతోంది? దేహత్వం అవుతోంది. దేహ భావన ఇక ఈ జీవభావన దేహ భావనలలో విధి పొరలాడతా ఉంది. ఈ పొరలాడటంలో అసలు తెలియని స్థితి ఉడతకేమున్నది? మానవుడికైతే బుద్ధి ఉన్నది, తత్మా వాటికి బుద్ధి అనేటువంటిది లేదు. కాబట్టి అది ఎక్కడ ఏం చేస్తుందో అనేటువంటిది తెలియదు. కానీ మానవుడికి బుద్ధి అనేటువంటిది ఆ ఇంద్రియాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఏది గ్రహించి దాన్ని నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఎంత గాఢంగా ఉంటుందండి? 9:30కి రావాలి అనుకున్నాం, నిర్ణయం ఎంత గాఢంగా ఉంటుంది? 600 అయినా 106 అయినా ఏ ఉన్నా ఏం చేస్తున్నా కృష్ణుని మురళి వినిపించాలి. ఆ కృష్ణుని మురళి కోసమే మనం ఉన్నాం, కృష్ణుని కోసమే మన జీవితం అంతా అనుకున్నారు గోపికలు. మరి అత్తవారింట్లలోనే ఉన్నారు చాలా చాలా, వాళ్ళకి ఉండే సంసారాలు ఇప్పుడు ఏం కొత్తగా వచ్చినవేం కాదు, అప్పటి నుంచే ఉన్నటువంటివే. కానీ కృష్ణ నామం వినిపించేసరికి, కృష్ణుని మురళి నాదం వినిపించేసరికి గోపికామ తల్లులు వాళ్ళందరూ, గోపికామ తల్లులు గోపాలుడే కాదు సర్వ ప్రకృతి కూడా ఆ మురళీమోహన్ యొక్క వేణు నినాదానికి ముగ్ధత చెంది ఎక్కడి ఎక్కడ ఎట్లా కృష్ణుని వైపుకి, గోవులు కూడా ఎలా కృష్ణుని వైపుకి చెవులు రిక్కించి కృష్ణుని వేణునాదం వైపుకి, కృష్ణుని యొక్క ఆ దివ్యసుందర మూర్తిని దర్శించాలని. ఏం ఆవేదన చెందాయండి, ఎంత ఆతృత, ఎంత ఆవేదన ఆ మురళి నాదం వినడానికి. ఎందుకంటే ఈ రోజు ఈ పూట మనదయ్యిందని రేపటి రోజు మనదనడానికి ఎవడు ఇంతవరకు గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు? కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఇంకా దీన్ని గురించి కూడా రేపు చస్తామనో బతుకుతామనో ఇంత వీటిని గురించి కూడా ఆలోచించే తెలివితేటలు వారికి లేవు. ఆ గోపికామ తల్లులకి ఆ పల్లెటూళ్ళు వాళ్ళకి ఏముంటుంది పాపం? ఏమీ తెలియదు. కానీ ఏదో కాస్త ఇంత దొరికితే తినడం, ఆకలేస్తుంది తినడం, నిద్ర వస్తే నిద్రపోవడం, ఇవే తప్ప ఇంకేం తెలియవు. దాంట్లోంచి ఎంతవరకు ఎదిగారండి వాళ్ళు, ఎంతవరకు ఇది ఎదిగిపోయారు భక్తి తత్వంతో? ఏమీ తెలియని తెలివితో, ఏమీ తెలియని తెలివి అక్కడ, ఏమీ తెలియని తెలివిలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఏమీ తెలియని తెలివిలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడిని పడుకోబెట్టి చిన్న లైట్లో ఒక పెద్ద లైట్ వేసామనుకోండి, వాడు కళ్ళు తెరిచి చూసేవాడు కాస్త లైట్ వంక చూస్తాడు. ఎందుకు చూస్తాడు? అదే కనుక ఆ లైట్ చమక్ చమక్గా కదులుతూ ఆరుతూ ఉందనుకోండి, అమ్మ వంక చూడు వాటి వంక చూస్తాడు. అటువంటి పల్లెటూరి వాళ్ళకు కూడా ఇక్కడ ఇంత ప్రకృతిని చెమక్ చెమక్కమంటూ అన్నిటినీ ప్రకాశింపచేసి అన్నిటికీ ఆధారభూతమై ఉన్నటువంటి ఆ కృష్ణ ప్రభువు దగ్గర అంత ఆలనా పాలన దొరికింది వాళ్ళకి. దొరికేసరికి వెంటనే వదిలి ఎక్కడ ఉండగలుగుతారు? అందుకని ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏ వైపు నుంచి ఏ విధంగా ఏ వైపు నుంచి మనం అటువంటి ఆనందాన్ని తృప్తిని మనం పొందగలుగుతాం, కృష్ణ ఏ విధంగా మన దొరుకుతాడు, అమ్మో పెద్దింటి వాడు కదా అని భయపడలే, మనం చిన్నవాళ్ళం కదా అనేటువంటి చిన్న తత్వాన్ని కూడా తీసుకోలా. అక్కడ లఘువు అయిపోలేదు, గురువు అయిపోలేదు, పెద్దవాళ్ళము అనిపించుకోలేదు, చిన్నవాళ్ళు అనేటువంటి ఆ తెలియజేట్లు కూడా లేవు. ఏమున్నది, కృష్ణుడు మనవాడు, కృష్ణుడు మనవాడు కూడా కాదు నాది, కృష్ణుడు నా సొంతం, నాదే అయ్యున్నది అది. నేనంటూ ఉంటే, నేనంటూ కనుక కనిపించేటువంటి దేహ సంబంధంగా ఉంటే, ఈ దేవ సంబంధాలైన నాది నా గురుదేవుడు తప్ప ఇంకొకటి లేదు, నా కృష్ణుడు తప్ప ఇంకొకటి లేదు, లేదు ఇది లేని నాడు ఉన్నదొక్కటే, దానికన్నా విభిన్నంగా ఇంకోటి లేదు. అంత దృఢ నిశ్చయంగా వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లో సాధన పరిపూర్ణత చెంది ఉన్నారు, వారిలో ఇమిడీకృతమై ఉన్నది. వారికి ఇంద్రియాలు కలిగినందుకు కృష్ణనామానికి, కృష్ణతత్వానికి, కృష్ణ రూపానికి, కృష్ణుడి యొక్క చర్యలకి సేవలకి అంకితమయ్యారు. కానీ పైగా వారిలో ఈ ఏకత్వంతో విడివిడి భిన్నత్వం లేదండి వాళ్లలో, ఎవరు చేసుకునేది వాళ్ళకే అని వాళ్ళలో భిన్నత్వం చూడలా. అందరూ కలిసి ఒకే కృష్ణుడితో ఆడుకున్నారు, ఒకే కృష్ణుడితో ఆడుకున్నారేమో, మనస్సు అనేది లోపించిందేమో. కృష్ణుడికి వచ్చిందప్పుడు అక్కడ ఏమొచ్చింది, అన్ని రూపాలు ధరించాల్సి వచ్చింది. వారు అంతా ఏంటి సమం ఏకం బ్రహ్మం అనేటువంటి అనుభూతిని పొందారేమో. అంతమంది కోసం కృష్ణుడు ఇప్పుడు ఏం చేశారు, ఏకకాలంలో అన్ని రూపాలు తానే ధరించి ఒకే సమయంలో ఆత్మానుభూతిని కలిగించాడు. ఇప్పుడు మనకి కలిగించట్లా గుర్తించకపోయిన వారిది దౌర్భాగ్యం. మరి ఎలా కలిగించాలి, కనిపించే దృశ్య వస్తువు నశించేటువంటి అప్పుడు నీకు దృశ్యంగా ఎందుకు కనిపిస్తాడు భగవంతుడు, దృశ్యం తన్నశ్యం అన్నప్పుడు దృశ్యంగా ఎంతవరకు కనిపిస్తాడు మనకి, దృశ్యంగా కనిపించేది కాదు అది. దృశ్యంగా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే నీకు బోధ చేయడానికి కనిపిస్తాడు, కొన్ని కొన్ని వర్తించి చేయడానికి, నీలో ప్రేరేపణ చేయడానికి కూడా. నీలో ఉన్నటువంటి మనస్సుకున్నటువంటి మాలిన్యాలు అడ్డొచ్చి బుద్ధి ప్రేరణ చేత కూడా నీ యొక్క స్వభావాలు నీకు అడ్డు పెడుతున్నాయి. కాబట్టి మనస్సు లోపం కూడా అక్కడ జరుగుతుంది. అందుకని దృశ్యంగా మాత్రమే కనిపించడు, ఆయన ఏ లీలనైనా చేయగలడు. రాను రాను శ్రవణ మాత్రం చేతనే మనం ఆ వస్తువుని మనం అనుభవించగలము. ఆ శ్రవణము ఏమాలి, నీది ధ్యాస అయిపోవాలి, శ్రవణం అయిపోవాలి, వెంట వెంటనే నీది ధ్యాస అయిపోవాలి. అయిపోయినప్పుడు ఏమవుతున్నది, తనలోనే ఉన్నదేమో అనంతంగా ప్రకాశిస్తున్నది, ఇక్కడ ఖాళీ గాని దేహానికి దేహం ఉన్నంత లెక్క లేకపోవడం కానీ లేదేమో ఆత్మతత్వానికి. అటువంటి చైతన్య ప్రభు అయినటువంటి ఆ ప్రభువు ఎట్లా అంటే, ఓ ఈ దేహధారి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మాత్రంగా ఉంటూ తనలో ఉన్నటువంటి చంచలమైనటువంటి ఆడించేటువంటి మనస్సుని, మనస్సు చిత్త మనస్సు చిత్తము మనస్సు ఏది మనసు బుద్ధి చిత్తము అహంకారము కలిపి ఏకదైన మనస్సుగా చెంది దాని వెనుక నడిపించేటువంటి ఆత్మ వస్తువుగా ఉండి మనం దానిని అనుసరించి ఉండబట్టే మన జీవితాలు ముందుకెళ్తున్నాయి. కాకపోతే మనో ప్రాబల్యం చేత నీ యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు. కరెంటు నీ ఇంట్లో ఉన్నది, నువ్వు ఉపయోగించుకుంటాను బట్టి ఉన్నది. కొంతమంది లైట్లు వేసి వెళ్ళిపోయి కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కానీ బిల్లు చూస్తే హళ్ళిపోతుంటారు. కానీ లైట్లు ఆర్పడం మాత్రం తెలియదు. ఎప్పుడు అంటుతుంది, తన చేతిలో డబ్బులు లేనప్పుడు వేసిన ఫ్యాన్ వేసి తీసుకొస్తూ ఉంటాడు, వేసిన లైట్ తీసుకొస్తూ ఉంటాడు. కరెంటుదా లోపం, నువ్వు పెట్టేటువంటి పరికరాన్ని బట్టి ఉంది, నువ్వు పెట్టేటువంటి పరికరము ఉంచేటువంటి పరికరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి నీకు కరెంటుని ఖర్చు చేసుకుంటున్నాం. అట్లాగే మనలో ఉన్నటువంటి ఆత్మబలాన్ని మన మనస్సు ఏకాకారాన్ని చెందినప్పుడు ఏమవుతున్నది, అటువంటి ఆత్మరతి అనేటువంటి ఆత్మానుభూతిని మనం పొందగలుగుతున్నాం. అది లేకుండా ఎవరం లేవు. అది లేకపోతే మనం ఈ పాటి శ్మశాన భూమిలో ఉంటాం. అది కూడా మనం వెళ్ళాం, ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ పొడికేసి తగలబెడతారు. అది కూడా ఎవరు కొనిపెట్టినా పాప దేహాన్ని తేడా తెలియదండి. ఉన్నవాళ్ళ దానికోసం, ఉన్నవాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ మనశ్శాంతి కోసం, వాళ్ళ కోరికల ప్రకారం చేయడమే తప్ప వెళ్ళిన వాడికి ఏమీ తెలియదు. ఏం తెలుస్తుంది? పోయిన తర్వాత ఈ దేహాన్ని ఇట్లా పడేస్తే, అట్టబడేస్తే, కూర్చోబెడితే, కట్టేస్తే, కథాలతో కడితే, పొలలు పెట్టి కడితే, ఎలా కడితే మాత్రం దానికి ఏమైనా తేడా తెలుస్తోందా? కనుక మనం ఈ జీవితం ఉండగానే మనం ఉన్నటువంటి విషయాన్ని మనకి గుర్తు లేకుండా తీసుకెళ్లిపోతున్నాడు. కాలరూపంలో ఉండి భగవంతుడు ఏం చేస్తున్నాడు? తీసుకెళ్లిపోతున్నాడు. కాలము కాటు వేసేటువంటిది కాలము అని, కాటు వేసేటువంటిది కాలం. ఎలా కాటు వేస్తోంది అంటే ఏ విధంగా అయినా కాటు వేయొచ్చు. అదే భాగవతంలో మరి పరీక్ష నరేంద్రుడికి తక్షకుడు అనేటువంటి పాము చేత కాటు వేయబడుతోంది అంటే, కాటు వేయబడటువంటి ఏంటి, దాన్ని అంతరార్థం తీసుకుంటే కాటు వేయటువంటి కాలమే. మనకు అప్పుడే 9:30 నుంచి ఏదో కొద్ది నిమిషాలు వెళ్ళిపోయాం, టైం చూడను చూస్తే ఆపాలి. అందుకని ఏం చేస్తుంది, 9:30 దాటి ముందుకు వచ్చేసాం మనం. కాటు వేసిందా లేదా? ఇలా మన జీవితంలో ఎంత కాటు వేసింది మనకి కాలం, ఇంతకాలం కాటు వేసిందే తప్ప ఇంకెంతకాలం ఉంటామనేటువంటిది అది స్వర్గారోహానికి ఉండాల్సినటువంటిదే. నువ్వు పొందాల్సినటువంటి నిత్యానందానికి బ్రహ్మానందానికి అనువైనటువంటి స్థానమే. ఇక నుంచైనా జాగ్రత్త పడి అందులోనే ఉండిపో. ఇది ఎలా చేస్తే మాత్రమేంటి, కాలానుగుణ్యంగా వచ్చింది దేహము, కాలంలో ఇది వృద్ధి చెందుతోంది, కాలంలోనే ఇది లయించిపోతుంది. కాలోహి కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. ఎంత చెప్పాడండి భగవానుడు, కాలం తానే కాళీప్రసాద దేవుడే, కాలజ్ఞాన విదగ్రణి మల హెచ్చరిక చేశాడు గురుదేవులు వారి స్తోత్రంలో. కాలజ్ఞాన విదగ్రణి మళ్ళీ ఎటువంటి ఆయన, శివకరం కాళీప్రసాదం. ఎటువంటి వాడండి ఆయన, కాలాన్ని మనకి తెలియకుండా చేస్తూ మనని నెమ్మదిగా నెమ్మదిగా అటువైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, గొప్పదైనటువంటిది ఏంటి, ఈ జీవితానికి కాలం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడో పోవాల్సిన వాళ్ళము ఇంకా నడిపిస్తూ ఉంటాడు ఆయన, చెప్పలేము ఆయన లీల ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆ ప్రభువుని ఇంకా 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 తాగడానికి, తాగి తాగి అప్నో ఆపుకో భూల్ జాతే హే భూల్ జాయేగా. ఇప్పటికే నువ్వు మర్చిపో, నిన్ను నువ్వు నిద్రలో ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామో బాహ్యంగా కూడా మనసు కొంచెం పక్కకి వెళ్తుంది చూడండి. అప్పుడే అబ్బా ఇంత సమయం అయిపోయిందా, ఇంత టైం అయిపో, అదే కష్టకాలం వచ్చింది అనుకోండి, అబ్బా ఇంకా ఈ రాత్రి గడవదేంటి, ఎంత కష్టంగా ఉందో ఈ రాత్రి, ఎంత కష్టకాలం వస్తే. అందుకని అలా కాకుండా ఎప్పటికప్పుడు కాలాన్ని మరిపింపజేస్తూ మన గురుదేవులు మన అదృష్టం మేరకు వారి పాద సన్నిధిలో మనం ఉన్న మనకి ఇటువంటివి ఎన్నెన్నో. అందుకనే తక్షకుడు అనేటువంటి పాము ఇంకా కాటు వేస్తోంది, జాగ్రత్త అని ఎవరు తెలియజేశారు అక్కడ, అక్కడ పరీక్ష నరేంద్రుడికి శృంగి. శృంగి అనేటువంటి వాడు, శృంగి అంటే కొమ్ము, అంటే మారణాయుధాల్లో ఒక ఆయుధమైనటువంటిది. ఆ ఆయుధం ఏ రూపంలో ఇప్పుడు ఇక్కడ శాపం ఇచ్చింది, అవడానికి చిన్నపిల్లవాడే, పెద్ద వృద్ధుడు కాదు. తపో సంపన్నత అనేటువంటిది కూడా సాధనలో సిద్ధి చెందినటువంటి వాడు. కానీ శృంగి మహర్షి యొక్క తండ్రి గారి పేరు శమీకుడు, శమీకం, శమీక మహర్షి. అంత శాంతమే, శమం, శమీకం ఏది, శమం, అంతరేంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అందుకని అంతరేంద్రియాలను నిగ్రహించినటువంటి శమీక మహర్షి అక్కడ తాను ఏమీ చెలించలా పరీక్ష నరేంద్రుడు. పరీక్ష నరేంద్రుడు ఎందుకు కంగారు పడ్డాడు, మనకు కూడా కోరికలు వచ్చినప్పుడు చూడండి, అక్కడ పరీక్ష నరేంద్రుడికి వచ్చింది ఒక దాహం మాత్రమే, వాటర్ మాత్రమే, నీళ్లు, ఏది, తృష్ణ, నీళ్లు కావాలనుకున్నాడు. నీళ్లు నిజంగా ప్రాణానికి ఆధారం, కానీ మనం నీళ్ల కోసరం మాత్రమే ఆవేదన చెందట్లా. నీళ్ల కోసం ఆవేదన చెందిన వాడు చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి నీళ్లు దొరుకుతున్నాయి, నీళ్ల కోసం మనం ఆవేదన చెందట్లా. దేనికోసం పరుగులు పెడుతున్నాము, కనిపించిన ప్రతి కోరిక, వంకాయల కోసం పెడదాం, దోసకాయల కోసం పెడదాం, ఏమండి, ఇంకా బోళ్ళు ఉన్నాయి కనిపించుకోవడానికి. ఒక దిండు బాగుందంటే దిండు కోసం పరుగు పెడతాం, చీర బాగుందంటే చీర కోసం. ఆ చీర మనం కొనుక్కునే దాకా కొంతమంది నిద్రపోరండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద, ఒక్కొక్క కోరిక మీద మనసు వెళ్ళింది అంటే వాళ్ళకి నిద్రపోరిక, అది వచ్చేంత వరకు దానికోసం ప్రయత్నం ఉంటుంది. బోళ్ళంతా ఎంత ప్రయత్నం అంటారు, అవ్వచ్చు, కానీ ఏ కోరిక అవ్వచ్చు, గిన్నె అవ్వచ్చు, స్టవ్ అవ్వచ్చు, సిలిండర్ అవ్వచ్చు, లేకపోతే పాలు అవ్వచ్చు, ఆ కోరిక తీరడానికి ఆవేదన పడుతుంటాడు. ఎన్ని రకాలైనటువంటి, ఎంతమందినో హెల్ప్ తీసుకోవచ్చు, ఎంతమందినో పని పూర్తి చేసుకోవాలంతే. మరి అన్నిటి మీదకి మన ఉన్న ఈ ఒక్క జీవితాన్ని ఇన్నిటికి పంచుతున్నామే, అసలు ఈ జీవితానికి ఆధారమైనటువంటి భగవంతుడి వైపుకి ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం? క్వశ్చన్ ఆన్సర్ మనలోనే ఉంది. ఎంత ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం, ఎంత గాఢమైనటువంటి దృఢమైనటువంటి మనం ప్రయత్నం ఉంటే, అందుకనే పురుషోత్తముని వైపుకి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే పురుష ప్రయత్నం అన్నారు. అంతేగాని మామూలు సంపాదనలకిను, లేకపోతే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, కానీ ఉద్యోగం లేకపోతే పురుష లక్షణం అది, ఉద్యోగం లేకపోతే నువ్వు పురుషుడే కాదంటే నో, దట్ ఈస్ రాంగ్. అలాంటప్పుడు స్త్రీ ఎందుకు ఉద్యోగం చేస్తుంది? ఇప్పుడు స్త్రీ ఎందుకు సంపాదిస్తుంది? ఈ ఒక్క ఉద్యోగమే కనుక పురుష లక్షణం, డబ్బులు సంపాదించడమే కనుక పురుష లక్షణం అయితే స్త్రీ కూడా బోలంత ఎక్కువ సంపాదిస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. కాబట్టి కేవలము సంపాదన కోసము డబ్బులు లక్షల కోట్లు సంపాదించడం అనేది పురుష లక్షణం కాదు. వాడి వాడి పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి కర్మలను అనుసరించి ఇప్పుడు వాడు జరుగుబాటు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోట్లు సంపాదిస్తే సరిపోతుందా అండి? అది నిలబడాలి కదా, ఆలోచించండి. కోట్ల కొద్ది సంపద వస్తుంది వెనక నుంచి, వచ్చినటువంటి సంపాదనని దాచుకుని దాన్ని ఇంకా అనేటువంటి అనేకమైనటువంటి వాటికి దానం చేయగలుగుతూ ఉండి తాను కూడా సుఖపడేటువంటి వాడు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఉంటుంటారు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటూ ఉంటారు, కానీ ఎంతమంది చేయగలుగుతున్నారు దాన్ని? ఎంతమంది చేయగలుగుతున్నారు? అందుకని పురుష లక్షణం ఏంటిది? ఓన్లీ సంపాదన, చీరలు కొనుక్కోవడం, పంచలు కొట్టుకోవడం, లేకపోతే కోట్ల 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 రూపాయలు చేసే ఇల్లు కట్టుకోవడం, లేకపోతే కోట్ల రూపాయలు చేసే కారు ఎక్కడం, ఇవి కాదు. ఇవి ప్రపంచంలో చాలా కోన కోళ్ళ కోళ్ళలు. కానీ జీవితం వచ్చినందుకు మన ముఖ్య లక్ష్యం ఏంటో, ఆ లక్ష్యాన్ని పొందింపజేసేటువంటిది ఏది? గురు సాంప్రదాయం, గురు తత్వం అది. అందుకని దానికి ఏం కావాలి? పురుష లక్షణం అది. ఏంటది పురుష లక్షణము? పురుష ప్రయత్నం ఏంటది? పురుష ప్రయత్నం అంటే తీవ్రమైనటువంటి ప్రగాఢమైనటువంటి ప్రయత్నం ఉన్నది. అది చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అక్కడ పురుష ప్రయత్నానికి ఈ లింగ భేదం అనేటువంటిది లేదు, వయోభేదం అనేటువంటిది లేదు. కాబట్టి పురుష ప్రయత్నం కావాలి. అక్కడ పురుష ప్రయత్నంలో ధ్రువుడు పురుష ప్రయత్నం చేశాడు, ధ్రువుడు పురుష ప్రయత్నం చేశాడు. మరి మీరా తల్లి చిన్ననాడే పురుష ప్రయత్నం చేసింది, పెళ్లి చేసిన తర్వాత పురుష ప్రయత్నం కాదు, పెళ్లి అవ్వకముందే పురుష ప్రయత్నం చేసింది. మరి ఎంతమంది మహాత్ములు ఉన్నారు మనకి? గురుదేవులు ప్రసాదించిన మహాత్ములు ఎంతమంది ఉన్నారు? కనకదాసు, మరి పెద్ద కులస్తుడు, మరి తర్వాత మరి ఇంకెంతమంది, నామదేవుడు, జ్ఞానదేవుడు, మరి ఇట్లాంటి వారు, కబీరదాసు, మరి మీరా సక్కు, సక్కు పురుష ప్రయత్నం చేసింది. ఏంటి ఇంట్లో ఉన్న మొగుడు చేయలేనటువంటి పురుష ప్రయత్నము అమ్మ చేసింది, జగన్మాత ఏది, ఆ భక్త ధురంధరరాలు చేసింది. ఇలాంటి వాళ్ళు ఎంతెంతో మంది. మరి అందరిలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని పెంపొందింపజేయడానికి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా పురుష ప్రయత్నం చేశారు, మానవమానాలను వదులుకుని. పురుష ప్రయత్నంలో ఏముంటే ఇక్కడ శీతోష్ణ సమదుఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందాస్తు తిరుమాని సంతుష్ట ఏనకేనచిత్, ఇన్ని ప్రయత్నాలు ఉంటాయి అందులో. అంతేగాని స్వార్థపరత్వం ఉన్నటువంటి చోట పురుష ప్రయత్నం లేదు, స్త్రీ ప్రయత్నమే. ఉందా గొప్ప పట్టు? అందుకనేనేమో కృష్ణుడికి మొదట్లోనే పూతనగా పంపించాడు. కృష్ణయ్యకి కంసుడు ఎవరిని పంపించాడండి? ముందరా పూతనని పంపించాడు. రామచంద్రుల వారికి అండి తాటికి స్త్రీయే వచ్చింది. కానీ మన హీరో గారు ఎటువంటి వారండి? శ్రీరామచంద్ర ప్రభు, కృష్ణయ్య వీరందరూ ఎటువంటి వారండి? ఆ చూడగానే వాళ్ళని ఆ మోహనాకారంతో బంధింప చేసేటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళ వాళ్ళు చేసే రాక్షస అసుర ప్రవృత్తి అక్కడ ఇంకేం పనిచేస్తుంది? వాళ్ళ దగ్గర అసుర ప్రవృత్తి పనిచేయదు. అందుకని మనం కూడా మోహనాకారుణ్ణి వరించాలి. మోహనాకారుణ్ణి వరించినటువంటి ఎవరైతే వరిస్తారో నిజంగా అదే వరం, నిజమైన వరం. ఎందుకని? మోహన, మోహాన్ని నశింపజేసేటువంటి వాడు మోహనాకారు. మోహాన్ని నశింపజేసేటువంటిది మోహనాకారం. ఈ మామూలు జగత్తులో అనుకునేటువంటి మోహం కాదు, ఇవన్నీ స్వార్థపరత్వంతో కూడినటువంటి ఇటువంటి సర్వమోహాల్ని కూడా నశింపజేసేటువంటిది మోహనాకారం. అటువంటి మోహనుడు ఎవరు? శ్రీకృష్ణ ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు, సద్గురునాథులు. ఎవరు ఎలా తలుచుకుంటే అలాగా వారి యొక్క వరాన్ని, వారికి వరాన్ని ప్రసాదించేటువంటి వాడు. అందుకని ఎక్కడికి వస్తుంది? వచ్చి వచ్చి నిజమైనటువంటి భగవన్ మందిరం ఎక్కడున్నది అంటే అందరిలోనూ కనిపించకుండా గూడు కట్టుకుని ఉన్నది. ఆ గుడిలో బందీ అయి ఉన్నాడు భగవంతుడు. అది అందరి వాడు అయ్యి ఉండి కూడా మనసు యొక్క ప్రాబల్యం చేత తన కాని వాడు ఎక్కడో ఎదురు ఉన్నాడు, పైన ఉన్నాడు, ఏడుకొండల మీద ఉన్నాడు, ఆమూలున్నాడు, ఈ మూలున్నాడు, ఈ నీటిలో ఉన్నాడు, ఆ హిమాలయాల్లో ఉన్నాడు అని తిప్పడం చేత ఆ తిప్పుడికి తిరిగేవాళ్ళు కొంతమంది, చదువుకునేవాళ్ళు కొంతమంది, తెలుసుకునేవాళ్ళు కొంతమంది, తెలియదనుకునేవాళ్ళు కొంతమంది. కానీ ఇన్ని చేయడానికి కారణము తనలోనే దాగి ఉన్నటువంటి భగవత్తత్వం. అందులో అటువంటి మోహనాకారుని యొక్క మురళి నినాదం వినడానికి సర్వ ప్రకృతి కూడా అలాగో, ఏది నాది, నా సొంతం అంటే నా సొంతం. వినే వినికిడిని ఎవరు ఎంత శ్రద్ధగా వింటే అంత శ్రద్ధగా మనం అనుభవించగలుగుతాం కదా. అది ఏ ఒక్కరో వింటే నేను విన్నట్టు అనుకుంటావా? అప్పుడు తింటే కూడా తిన్నట్టు అనుకోవాలి. చూసుకోండి, మా ఆవిడ నా బదులు, మా ఆవిడ బదులు కూడా మా ఆవిడ పురాణాలకు వెళ్ళిపోతుందండి అంటాడు ఒక ఆయన. అంటే అయితే తిన్నది కూడా మీ ఆవిడ తినేస్తే నువ్వు తిన్నట్టు అనుకో అంటే ఎలా ఉంటుంది? సరిపోతుంది దానికి, దానికి ఉండడే. కాఫీ తాగితేనే తన కాఫీ తానే అంటాడే, తన కాఫీ వేరే. మరెందుకని సత్కాలక్షేపానికి కూడా కాలం నిక్షేపం చేసుకోవడం కోసమే మనకి ఇటువంటి సత్సంగాలను ఇచ్చి గురుదేవులు మాటి మాటికి మనకి గుర్తింప చేస్తున్నారు. ఎందుకని? వస్తువు నీ దగ్గరే ఉందిరా, వాస్తవం అది, దానిని గుర్తించడానికే ముందర ఏది ఉపాసన, ఏకోపాసన. ఏకోపాసన అనేటువంటిది మొదలు పెట్టుకుంటే దాని ఏమవుతుంది? ఆ ఏకోపాసన ఉపాసన చేయగా చేయగా ఆ తత్వజ్ఞానానికి వచ్చేసరికి ఏమవుతుంది? తత్వమంతా తన నుంచే, తనకి లేని తత్వం ఇంకొకటి కానే కాదు. అటువంటి నిజమైనటువంటి భగవత్ తత్వాన్ని మనకి గురుదేవులు ప్రసాదిస్తున్నారు. కనుక అటువంటి కాలం అనేటువంటి కాటుకి సమీక మహర్షి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియక కాదు. అక్కడ ఇగో ఈ కలికాలం అనేటువంటిది ప్రవేశించాలి. ప్రవేశించడానికి సమీక మహర్షిలో సమీపించడానికి ఆస్కారం లేదు అక్కడ. కానీ మహారాజయ్య ఉన్నటువంటి పరీక్ష నరేంద్రుల్లో కాస్త వరాలు కూడా అడిగున్నాడేమో కలిపురుషుడు బంగారంలో. కానీ ఇవన్నీ కొంచెం ఆవేశపరిచేవి కదా. చూడండి, బంగారాల దగ్గరికి వస్తారు ఆవేశం, రేటు ఎక్కువే, ఆవేశము ఎక్కువే, దాపరికము ఎక్కువే, కాకపోతే అనుభవించడం మాత్రం తక్కువ, అనుభవించడం మాత్రం తక్కువే. ఏమండి, మనం ఆపరేషన్కి వెళ్తే మొత్తం పీకి పెడతారండి, మరి అంత ఇష్టమైన ఆభరణాన్ని పీకి ఎలా పెడతారండి? నేను పీకనవచ్చు కదా, నేను బాబుగారిని ఉంగరంలో పెట్టుకున్నానండి, మా దేవుడు తీయడానికి వీళ్ళ లాభం లేదయ్యా, నువ్వు తీసి పెట్టాలక్క, ఒళ్ళుబ్బితే రేపు నీకే అక్కడ తగులుతుంది, ఏమవుతుంది నీకు, మళ్ళా నీ ప్రాణానికి హాని అంటాడు. వెంటనే తీసి అక్కడ పెట్టేస్తాం, బాబుగారు లేదు, వెంకటేశ్వర స్వామి లేదు అక్కడ. అందుకని అసలు బాబుగారు ఉంగరంలోనో మెళ్ళనో కాదు, ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పెట్టుకుంటున్నాం. కానీ అసలు గురుదేవులు ఎక్కడున్నారు? అందరి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడే. అందుకని ఇక్కడ కూడా సమీక మహర్షి దగ్గర స్థానం లేదు, కానీ పరీక్ష నరేంద్రుడి దగ్గర స్థానం దొరికింది. దొరికేసరికి చేరాడు ఒక్క నీటి కోసం. ఆవరించిన కలిపురుషుడు దాహం కలిగించడము, దాహానికి దాహం కలగడం, అది న్యాచురల్, మామూలుగా జరిగేటువంటిది. కానీ దాహం కలిగిన తర్వాత అంత కోపం తెప్పించడం అనేటువంటి దేని స్వభావం అయి ఉన్నది? మాయ యొక్క ప్రభావం అయి ఉన్నది. ఆకలి వేయటము మానవుని యొక్క నైజం, కానీ దానికి కోపం రావడం అనేటువంటిది ఏమైపోతుంది? వెతికితే దొరుకుతుంది, రోజు తినే అన్నమే, ఈ ఒక్క పూట తినకపోతే ఏమవ్వం, కానీ ఏమొస్తుంది? ఇన్ని రోడ్లు పెట్టి ఇన్ని కొట్లు పెట్టారు కానీ ఎక్కడ దొరకలేదు అని వెంటనే కోపం వస్తుంది. అది చెప్పనే చెప్పాడు స్వామివారు శ్రీకృష్ణ స్వామి. ఏం చెప్పాడు ఆయన? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇవన్నీ కలిగితే బుద్ధి నశిస్తుంది. కోరిక ఒక దాని మీద పెట్టుకుని అది తీరకపోతే దానివల్ల కోపం వచ్చి, కోపం ద్వారా ఇంకేం వస్తుంది? మొహం వచ్చి, మొహం నుంచి ఇంకా వేరే వేరే గుణాలన్నీ ప్రేరేపణ చేసి ఆఖరికి వచ్చి వచ్చి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే ఏమవుతుంది? నువ్వు చతికిల పడుతున్నావు అంతే. బుద్ధి నశిస్తే ఏమైపోతుంది? బలహీనమయ్యి చతికిల పడతావు అంతే. నిజంగా మనకున్న బలం కూడా పోతుందండి. కొంచెం ఆవేశం తెచ్చుకున్నావు అనుకోండి, ఏమవుతుందండి? వాస్తవానికి అంత ఆకలి అప్పుడు ఉండుండదు, కానీ ఆకలి కోసం వెతకటంలో వచ్చిన ఏది, ఆకలి కోసం వెతకటానికి వెతుకుతాం, వెతికేసరికి ఆకలి కోసం వెతికేసరికి ఏమవుతుంది? ఇంకా ఆకలి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా అండి? పెరుగుతుంది. ఎందుకంటే ఒక సమయానికి అలవాటు పడ్డాం, అలవాటు పడిన తర్వాత ఈ సమయానికి మనం ఇది తినాలి అనుకున్నాం, అది లేకపోయేసరి దానికోసం వెతుకుతాం, వెతికేసరికి అప్పుడు అసలు నిజంగా ఆకలేస్తుంది. ఆ టైంకి ఆకలేసి కాదు, ఆ టైంకి అలవాటు పడి తిన్నాం కా తాగుదాం అనుకుంటాం అంతే. దానికోసం వెతికేసరికి అవుతుంది ఏమని, దొరకలేదు అని. రాత్రి అట్లాగే అయింది, ఇడ్లీ కోసం వెతికారు వెతికారు, ఇడ్లీ తినాలి ఇప్పుడు, ఇడ్లీ అంతా వెతికారు, వెతికేసరి ఏమవుతుంది? ఇంకా ఆకలేస్తుంది, ఇడ్లీ మాత్రం దొరకలేదు. అప్పుడు ఏం చేస్తామండి? మనకు మాత్రం తెలివితే అట్లా తక్కువ, పక్కనేమైనా పెట్టుకోకుండా ఉంటామా తినకుండా? అయిటి పండు ఉండదా, యాపిల్ ఉండదా, బత్తాయి ఉండదా తినడానికి? అయ్యే తినేస్తాం. ఓహో భగవానుడు దశమి వస్తుంది కదా, వస్తుంది కాబట్టి చక్కగా ఇది తిని కాస్త మజ్జిగ తాగి నువ్వు చల్లపరుచుకో, హాయిగా ఉంటుంది నీకు. నువ్వు ఎలాగ నీ మొహం, నువ్వు ఉపవాసం చేస్తావు, ఇలాగన్నా ఉపవాసం చేయి ఏమండి, అంతేనా? అందుకని ఏమవుతుంది, ఇక్కడ ఒక కోరిక వస్తుంది, కోరిక తీరకపోతే ఏమవుతుంది? అది మనసు తీసుకునే ప్రేరేపణ బట్టి వస్తుంది, మనసు యొక్క ప్రవృత్తిని బట్టి వస్తుంది, మనసు యొక్క సాహచర్యం బట్టి వస్తుంది. మనసు యొక్క జరుగుబాటు ఉంటే రోగమంతా ఏదో అంటారు, రోగమంతా సుఖం లేదట, జరుగుబాటు ఉంటే బోళ్ళని మనసు సేవలు చేస్తూ ఉంటారు. జరుగుబాటు ఉంటే రోగం, మరి జరుగుబాటు లేని చోటు రోగం వస్తేనో ఎవరికి ఎరుక, వాడికి ఎరుక. ఎందుకంటే పాపం ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఇది ఎంత కష్ట, ఇవన్నీ ఎంత ఎంత కష్టపడుతున్నాయో, ఏం చేస్తున్నాయో లీలా మాత్రంగా చూస్తూ ఏం చేస్తాడు, మళ్ళీ పక్క నుంచి అందిస్తాడు, కడుపేం ఖాళీగా ఉంచడు, సేవకేం తక్కువ చేయలేండి. జరిగిపోబట్టి కదా ఇన్నాళ్ళు బ్రతుకుతున్నాం మనం, లేకపోతే మనకి జరగని నాడే కనుక మనకి ఎవరు లేరు అనుకుంటే ఇప్పటికి ఠా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళలేదే, బాగానే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమమ్మా బాగున్నావా, ఏమయ్యా బాగున్నావా? బాగున్నానండి బాబుగారు దయవల్ల, బాగున్నాను అంటాం. మరి ఏమైపోయినాయి అదంతా? అంతే. అందుకని అది ఆ మాట మాట్లాడేవాడు ఒక్క భగవంతుడిని ఆశ్రయించిన వాడు తప్ప ఇతరులు మాట్లాడలేడు. కాబట్టి అటువంటి శక్తి ఎక్కడ ఉన్నది మనకి? ఆధ్యాత్మిక శక్తిలో ఉంది. కాబట్టి మనకేది, గురువలం ఉన్నది లక్ష్యం సిద్ధించడానికి. మనకి వాళ్ళ గురుదశమి లెక్క సాధనంగా మనకి అందులో ఒక అరగంట ముందే పెట్టారు మన వాళ్ళు సత్సంగం 9:30 అని. ఇంకా ముందుకే వస్తుంది, ఇంకా అందరూ భయపడవచ్చు, ఏమోనండి ఫస్ట్ 11 పెట్టేవారండి, తర్వాత 10 అన్నారండి, ఇప్పుడు 9:30 అన్నారండి, రేపటి నుంచి 8:30 చేస్తారా, 7:30 చేస్తారా, ఏం చెప్పగలం? మన చేతిలో ఉందా? ఆహర్నిశలు ఆయన చేతిలో ఉన్నది, మనం ఆయన చేతిలో ఉన్నామని ఆనందిస్తూ ఉంటే అందరి వాడు ఆయన దేవుడు, మన వాడే ఉంటే మనకి ఎప్పుడూ ఆనందమే. అటువంటి ఆనంద లహరిలో ఓలలాడడానికే మన జీవితం వచ్చింది. కనుక అక్కడ పరీక్ష నరేంద్రుల్లో చేరినటువంటి కలిపురుషుడు ఏం చేశాడు, ఒక్క నీటి కోసమని కాస్త దాహం వేసినందుకు కోపం కలిగి వెంటనే ఏం చేశాడు, బ్రతుకున్న పామును కూడా వేయలే. ఏమండి రాజు చేసే పని చచ్చిన పాము లేయటమా? ఏమండి ఎక్కడైనా రాజులు చేసే పని ఇలా చచ్చిపోయిన వీను మృతకలేబరాలును ఎత్తడమును ఇవన్నీ రాజులు చేసే పనులండి. అసలు అక్కడ పైన కూర్చున్నటువంటి కలిపురుషుని మహత్యం కాకపోతే, ఆ కోపం చేత మనస్సు బలహీన అవబట్టి కాకపోతే మహారాజులు ఎక్కడైనా చచ్చిపోయిన సమాన మోహినట్టు ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడ కాడి పట్టుకున్నట్టు ఉన్నదా అండి? ఎక్కడన్నా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఎత్తుకు వెళుతుంటే చూస్తారే తప్ప శాసిస్తారే తప్ప చేయడానికి ఎత్తిన పాపం ఎక్కడా పోదు, ఎత్తిన పుణ్యం ఎక్కడా రాలా. కానీ చూడండి అటువంటి మహారాజు కేవలము తృష్ణ కలిగి ప్యాస కలిగి ఇది దాహం చేత దాహం తీరక అడిగి అడిగి నాకు మంచినీళ్ళు ఇవ్వటం లేదు అనేటువంటి అక్కడ ఏమేర్పడినది, అక్కడ అవమానం ఏర్పడింది. ఇంత మహారాజుని నాకు కలిగినటువంటి దాహం కోసం ఇంత అడిగేసరికి నా మాట వినిపించుకోరా. అక్కడేమైపోయింది మహారాజుకి తెలియదా తపస్సులో ఉన్నటువంటి మనసు ఏ విధంగా ఉంటుందో, బాహ్యోన్ముఖంగా ఉంటుందా అంతర్ముఖంగా ఉంటుందో తెలియదా? పరీక్ష నరేంద్రుడు చెప్పండి ఎంత గొప్పవాడైనా ఆయన పుట్టడమే ఎంత పరీక్ష చేశాడండి ఆ కడుపులో. దేన్నండి దేన్ని పరీక్ష చేశాడండి, దేన్ని పరీక్ష చేశాడు? ఎవరినో పరీక్ష చేయలా, తనకు తాను పరీక్ష చేసుకున్నాడు. అక్కడ తనకు తాను ఎవరి రక్షణ తన్నిలా రక్షిస్తోంది అని ఆ రక్షణ చేసేటువంటి ఆ నారాయణమూర్తి విష్ణుమూర్తి వదిలినటువంటి చక్రాయుధాన్ని సేవించుకున్నాడండి. నన్ను ఇలాగ మళ్ళా నన్ను ఇలా ఉన్నాను అని ఉంటానికి రక్షణ ఎవరు, ఇది రక్షణ అని అక్కడ ఆ విష్ణు చక్రానికి ఇది ఆ చక్రం అనేటువంటి ఆ ఆయుధ సేవ విష్ణువుకి చేసుకున్నాడు. ఆయుధం ఎవరిది, ఎవరో ఆయుధాన్ని చేయరు, ఎవరో ఆయుధానికి ఎందుకు పూజ చేస్తారండి? మీ ఇంట్లో కర్ర ఉంటే నేను చేస్తానా? మీ ఇంట్లో ఉండే కర్రకు నేను చేయను, మనం కూడా కర్రకు చేస్తాం. ఏ కర్రకు చేస్తావు? గురుదేవుల చేతిలో ఉన్నటువంటి కర్ర అక్కడ పెడితే చాలు చేస్తాం. గురుదేవులు ఉపయోగించినటువంటి వాహనం అక్కడ పెడితే చాలు ఏం చేస్తాం? ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టుకుంటాం. ఎక్కడొస్తోంది దానికి బలం? మహాత్ముల చేతిలో వస్తోంది. గురుదేవుడి హస్తగతం అయితే వస్తోంది, గురుదేవుడి మాటల్లో వస్తోంది, పలుకుల్లో వస్తోంది. గురుదేవుని గురించి ఎంత మనం వివరించుకుంటే, ఎంత వ్యాఖ్యానం చేసుకుంటే, ఎంత పొగిడితే ఆ నామాలకు వస్తోంది. ఏది? ఆవేదన, విశ్వాసం, నమ్మకం. అందుకని అక్కడ పరీక్షిత ఎంత గొప్పవాడు, బయటికి రాకముందే ఏది తెలుసుకోకముందే అమ్మ కడుపులో ఉండగానే విష్ణుమూర్తి యొక్క చక్ర సేవ చేసుకున్నాడు. ఆయన చక్రతీర్థాలు అంటుంటారు చూడండి, అక్కడెక్కడో చక్రతీర్థం ముంచితే చుట్టూ భక్తులంతా మునిగి మేము చక్రతీర్థం ముంచినప్పుడు మేము కూడా ముంచామండి అంటుంటారు. మరి ఇక్కడో చక్రంతో పాటుగా తన జీవితాన్ని చూడండి, అంత సేవ చేసుకున్నాడు చక్రం. నన్ను ఏది విష్ణువునే చూశాడు అక్కడ, భిన్నం కాదు. ఆయుధాలు భిన్నంగా ఎప్పుడు లేవు. మనం చూడటం కోసం రూపాంతరాలు చెందుతున్నాయే తప్ప అవి వేరు వేరు రూపాలు చెంది లేవు. అసలు ఆ రూపంలోనే ఉంది సర్వ జగత్తు, తానే అయినటువంటి వాళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ విష్ణుదేవునే పరీక్షిస్తూ అక్కడ పరీక్షగా చూస్తూ అంతటి గొప్ప భాగ్యశాలి. ఇక్కడ విషయానికి వచ్చేసరికి మహారాజు అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి మహారాజు కేవలము కావలసిన మంచినీళ్లు దొరకకపోయేసరికి సమీక మహాముని ప్రార్థించినటువంటి ఇంతకుముందు ఎంతమంది మహర్షులు ప్రార్థించి ఎంతమందిని సంతృప్తి చేసినటువంటి వాడు, ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించినటువంటి పరీక్ష నరేంద్రులు ఈ స్థితిలో ఇప్పుడు ఏమైంది? ప్రభావం చేత మాయ చేత ఒక చచ్చిన పావును తీసి ఆ సమీ ఏమీ మాట్లాడకుండా తపస్సు చేసుకుంటున్నటువంటి సమీక మహాముని మెళ్ళ వేశాడు. వేసేసరికి అక్కడ ఆయన కుమారుడైనటువంటి శృంగికి కోపం వచ్చింది. వచ్చి వెంటనే ఆ కోపం ఎందుకని వచ్చింది, ఇగో కలికాలం తీసుకురావడం కోసం వచ్చింది, కలికాలం తీసుకురావడం కోసం వచ్చింది. అక్కడ అది కూడా తాత్కాలికమే, దీర్ఘం కాదు. అందుకని ఏది 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి సర్పం చేత కాటు వేయబడతావు. ఎంత అసలు అందులో మనకి లోతట్టుకు వెళితే తక్షకుడు నేను సర్పం చేత కార్డు వేయబడితే వెంటనే కార్డు వేయించవచ్చు కదా, తలుచుకుంటే ఎంత అప్పుడు రావాలా, ఇప్పుడే రావచ్చు కదా, 7 రోజులు ఎందుకు గడువు ఇచ్చాడు? ఆ గడువే కనుక పెట్టకపోతే మనకి భాగవతం ఎలా వస్తుంది, మనకి ఇంత చరిత్ర ఎలా తెలుస్తుంది? అబ్బాబ్బబ్బా, అంటే మనందరం కూడా ఆ 7 రోజుల్లో మనందరం కూడా ఉన్నామన్నమాట. మనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనందరం తరించడానికి ఆనందించడం కోసమే భగవంతుడు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అన్నటువంటి విషయంలో సందేహం లేదు ఎక్కడా కూడా. అందుకని 7 రోజుల్లో భాగవతం రావడం, ఆ భాగవత కథలో ఎన్నెన్ని సూక్ష్మాల్ని మనకి నేర్పించడం, మరి కాలం అనేటువంటి ఆ కాటుకి మరి అక్కడ పరీక్ష నరేంద్రేంటి, మనము నిత్యము కాటు వేయబడుతూనే ఉన్నాం. ఆ పరీక్ష నరేంద్రుడికే జరగటంలే, కనిపించని విషయము కనిపించని పాము మన దేహం నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ జీవితంలో ఆయుష్ మింగుతూనే ఉంది, క్షీణమవుతూనే ఉంది, కాలం అనేటువంటి కాటు మన నేస్తూనే ఉంది. కానీ మనం గుర్తించాల్సింది ఒక్కడనే, కాళీ ప్రసాద దేవుణ్ణి. ప్రసాదాన్ని ప్రసాదించేటువంటి ఆ కాలాన్ని మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి, భద్రపరచుకుంటూ ఉండాలి. దాన్ని బయట భద్రపరచడం కాదు, మనస్సులోనే భద్రపరచుకోవాలి. మనకేది మొబైల్ టెంపుల్, ఏది మన మనస్సే. మనం ఎక్కడికి వెళ్తే మనతో పాటుగా దేవాలయం వస్తుంది. దేహో దేవాలయ భక్త జీవో దేవ సదాశివ తిజేదజ్ఞాన నిర్మాలయం సోహం భావేన పూజయేత్. ఎవరిని కష్టపెట్టాలి, ఏ డబ్బులు పెట్టి కొనాలి, ఏ ప్రసాదాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరెవరిని అడగాలి, ఎవరేం చెయ్యాలి, మనం ఎంత కష్టపడాలి అనేటువంటిది లేకుండా గురుదేవులు మనలోనే మందిరం కట్టుకొని మన దేహంలో ఉన్నటువంటి ఏది చక్కటి ఏది షడ్భావ వికారాలు ఇవన్నీ నశించిపోతే, ఇది కామక్రోధాది గుణాలన్నీ రహితమైపోతే సమాధి గుణ షడ్గుణ సంపత్తి మనకు అలవడితే వాటి ద్వారా పూజ చేయించుకుంటున్నాడు స్వామి. ప్రతి భావంలో ప్రతి కదలికలో మంచి అనుభూతి అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయటాన్ని బట్టే ఉంది. కానీ మన మనస్సు మన భావన ద్వారా బయట నుంచి మనం దాన్ని అందుకోవడంలోనే ఉంది, కానీ మనం వదులుకోవటంలో ఏం లేదు. ప్రతి మానసిక స్వభావం కూడా దాయాలనుకున్నటువంటి వాడు కూడా ఏదో ఒక రోజు నోటి ద్వారా బయటికి రావాల్సిందే. కాబట్టి ఎవరి స్వభావం వాళ్ళు దాచుకోవడానికి దాయబడేటువంటిది కాదు. అందుకని మన స్వభావము సత్స్వభావమే కనుక కలిగి ఉంటే ఎప్పటికప్పుడు గురుదేవుల్ని తలుచుకుంటూ గురునామ స్మరణ చేస్తూ గురుతత్వాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ మన జీవితాన్ని మనం చక్కగా మంచి బాటలో స్వామివారు మనకి ప్రసాదించిన ప్రసాద దేవుని మార్గంలో నడుచుకునేటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధన ధాన్యములను అఖండ సాధనా సంపత్తిని భగవన్నామామృత రసాస్వాదాన్ని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు జగన్మాత రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం.